శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము సనత్ కుమార మహర్షి పృథు చక్రవర్తి నిమిత్త కారణంగా భూమిపై ఉండేటువంటి జీవులందరికీ కూడా యోగ మార్గమును నిర్దేశిస్తూ ఉన్నాడు. అందులో మనము ఒక 14 అంశముల వరకు ఇప్పటికి వివరించుకోవడం జరిగింది. క్రిందటి తరగతిలో వివరించినే ఊరికే ఒకసారి ఏకరువు పెడతా. ఆత్మనే విహారస్థానముగా చేసుకున్న వరణం, దీని గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం. మనం మామూలుగా సహజంగా ఆత్మయందు ఉండాలంటే హృదయమందు ఉండాలి, స్పందనతో కూడి ఉండాలి. అవసరమైతే మనసులోకి ప్రవేశించి మనసులోకి ప్రవేశించి ఇంద్రియములు శరీరం ద్వారా పనిచేస్తూ ఉండాలి. అవసరమైతే వాహనం ఏ విధంగా మనం వినియోగిస్తామో, అవసరం లేనప్పుడు దాన్ని ఏ విధంగా ఒక చోట భద్రపరుస్తామో, అలాగే బాహ్య ప్రపంచంలో మనకి పని లేనప్పుడు మనసులో కూర్చోకూడదు, ఇంద్రియములలో అసలు కూర్చోకూడదు, శరీర భావనతో ఉండకూడదు. ఈ మూడు మనకి ఒక దేహాత్మ భావాన్ని పెంపొందింపజేస్తూ ఉంటాయి. ఆత్మానుభూతి, ఆత్మదర్శనము, ఆత్మజ్ఞానం కావాలనుకునేటువంటి వారు దేహమును కూర్చున్నటువంటి విషయములందే ఎక్కువ భావన చేస్తుంటే వారు దానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నట్టుగా అవుతుంది. అందుచేత దేహభావన, తర్వాత ఇంద్రియములు, కోరికలు, రుచులు, రకరకాల రుచులు చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, ముట్టుకోవటం, ఇటువంటి విషయాల మీద ఆసక్తి, ఇంద్రియలోలత్వం అది కుదరదు. మనోభావములు పనికొచ్చేవి కాదు. మనస్సు కేవలం బయట ప్రపంచంలో మనం పనిచేసుకోవడానికి ఏర్పరిచిన సౌకర్యమే కానీ అది నీకు బయట ప్రపంచంతో పని లేనప్పుడు దానిలో కూర్చోవటం అంటే పని లేకపోయినా కారులో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇలా ఇంటికి రావా అంటే రాను, కారులోనే కూర్చుంటారు. ఇలా మన వాహనంలో కూర్చోకూడదు. ఈ మనసేంద్రియ శరీరములు మన వాహనం, బుద్ధి మన సహజమైనటువంటి వెలుగు. అందుచేత మనం ఆత్మను విహారస్థానంగా చేసుకుని జీవిస్తూ ఉండాలి. ఇది చాలా వివరంగా 50 నిమిషాలు చెప్పుకున్నా మళ్ళీ అందులోకి వెళ్ళద్దు. జనసమ్మర్దము లేని ప్రదేశములపై అభిలాషం కలిగించుకుని వెళ్ళడం, ఎంత వీలుంటే అంత జనసమ్మర్దానికి దూరంగా ఉంటాం మంచిది. కర్తవ్యం మేరకు ఎక్కడికైనా వెళ్ళాలి. కర్తవ్యం మేరకి కూరల మార్కెట్కి వెళ్ళొచ్చు, దుకాణాలకు వెళ్ళొచ్చు, బయట తిరగవలసినటువంటి కర్తవ్యం ఉంటే తిరగాలి. కర్తవ్యం లేనప్పుడు కూడా అట్లా 10 మందిలో కూర్చొని పిస్సా పార్టీ మాట్లాడుకుంటూ కాలం వృద్ధి అయిపోతే మళ్ళీ అది తిరిగి రాదు. అందుచేత ఈ విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. తన ఎందు తానుండేవాడు అలా ఉండటానికి ఎక్కువ అనురక్తి కలిగి ఉంటాడు తప్ప ఇతర విషయంలో అనురక్తి ఉండదు. తన ఎందు తానుండేటువంటి వాడు ఏకాంతి. ఎక్కడ ఉన్నా తన ఎందు తాను ఉంటే అతడు ఏకాంతి. 10 మంది ఉన్న చోట తన ఎందు తాను ఉండటానికి అవకాశం మొదట్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత జనసమర్థం లేని చోట్లలో మనం ఉండేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అహింస, అహింస అంటే భౌతికమైనటువంటి హింస చేయకూడదు, వాక్పరమైనటువంటి హింస చేయకూడదు, భావపరమైనటువంటి హింస చేయకూడదు. మన ప్రవర్తన వల్ల ఎవరికి బాధ కలగదు. ఇలా ప్రవర్తించడం 3 లోకాల్లోనూ అహింస అంటారు. కేవలం మాంసాహారం మానేస్తే అహింస ఆచరించినట్లు కాదు. జంతువులను హింసించడం అనేటువంటిది కూడదు. కాబట్టి గౌతమ బుద్ధుడు ఈ జంతు బలి నిర్మూలించడం కోసం కేవలం ఆకలి వేసినప్పుడే జంతువును మీరు ఆహారంగా తీసుకోండి, ఇతర సమయంలో వాటిని బలి చేయకండి అని ఆయన అరికట్టారు. అందుకని అహింస అంటే కేవలం జంతు వధ అనుకుంటాం. జంతువులు కూడా భూమి మీద విపరీతంగా జరుగుతుంటాయి, మనకి అవగాహన లేదు. ఎంత జంతువు జరుగుతుందో దైనందిన జీవితంలో భూగోళం మీద దాని యొక్క ప్రభావం అంతా కూడా మన మీదే ఉంటుంది. ఏం చేత మానవ చేత తింటుంది కాబట్టి ఈ జంతువుల్ని అలా నిర్దాక్షిణ్యంగా కోట్లాది జంతువుల్ని రోజు సంపుకు తినేటువంటి మానవులకు ఆ ఆహారం తీసుకోవడంలోంచి వారిలో పశు ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. అంచేత ఆ అహింస అనేటువంటిది మనకి ముందు భౌతికంగా అటుపైన వాక్పరంగా దూషణ భూషణ బాగా విమర్శలు దూషణలు ఇలాంటివి చేసి ఎదుటి వారిని బాధపెట్టదు. నీవు ఎంత విమర్శ చేస్తుంటే అది దానివల్ల ఎదుటివారికి అంత బాధ కలుగుతుంది అనుకోండి, నీ విమర్శ వల్ల వారు కష్టపెట్టుకుంటున్నారు అనుకోండి, దాని యొక్క పర్యవసానం నీ మీద ఉంటుంది. అంచేత వాచికమైనటువంటి హింస ఉండదు, భావపరమైనటువంటి హింస కూడా ఉండదు. భావపరమైనటువంటి హింస లోపల మనకి అలాగే రాగద్వేషాలు కామక్రోధాలు లోభమోహాలు మదమాత్సర్యాలు ఉండటం చేత అటు చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉండటం చేత హింసించేటువంటి వాడు హింసింపబడతాడు, హింసించేటువంటి వాడు హింసపడు గురవుతాడు. అందుకే హింసకి చిక్కనమే సింహం. అందుచేత సింహము చేత హింసింపబడుతున్నట్టుగా ఉంటుంది. ఎవరైతే ఇతరులను హింసిస్తూ ఉంటారో వారి యొక్క అంతరంగం అందు ఒక సింహం తిరుగుతుంది అనుకోండి, పులి తిరుగుతుంది అనుకోండి, ఎంత అరదడిగా ఉంటుంది. అలాగే ఇతరులని హింసించేటువంటి వారు మనసులో అంత అరదడి ఉంటుంది. అందుకని హింస దాటినటువంటి వారే సోహం అనేటువంటిది అందుకోగలరు. సోహం అందుకోవటం వలన హంసగా తయారవుతారు. హంసగా తయారయ్యి పూర్ణమైన జ్ఞానం పొందితే హసోహం అనేటువంటి స్థితికి వెళ్తారు. అటుపైన పరమహంసగా స్థిరపడతారు. ఇవన్నీ స్థితులు. అందుకని హింస అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మన నుంచి జరగకూడదు. మనను హింసించడం మనం ఇతరులను హింసిస్తాం. వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట అన్నారు కదా. ఎండ్యూరెన్స్ కావాలి. అంటే వాడు ఒకటి కొడితే నేను ఒకటి కొడతాను, వాడు పది కొడితే నేను పది కొడతాను అనేటువంటిది ఆత్మసాధన మార్గంలో కుదరదు. లౌకికంగా కుదురుతాయి, లౌకికంగా అలాగే ఉంటారు. కానీ ఆత్మసాధకునికి హింస అనేటువంటిది ఉండకూడదు. శమము అంటే మనకి ఏదో కాస్త ఆవేశం వస్తూ ఉంటుంది కదా. విపరీతమైన మమకారం కలుగుతుంది, విపరీతమైన ద్వేషం కలుగుతుంది. మమకారం అంటే రాగమున చోట ద్వేషం ఉంటుంది, కామమున చోట క్రోధం ఉంటుంది కదా, లోభమున చోట మోహం ఉంటుంది. ఎంత లోభి అయితే అంత మోహంలో ఉంటాడు వాడు. అంచేత ఎంత మదము ఉంటే అంత మాత్సర్యం. మాత్సర్యం అంటే ఇతరుల మీద దురభిప్రాయం. మనకి ఇతరుల మీద అభిప్రాయములు ఉన్నాయంటే మనలో చాలా మదం ఉందని అర్థం. ఎంత మదం మనకు ఉంటే అంత ఇతరులను కూర్చున్నటువంటి అభిప్రాయాలు మనలో ఉంటాయి. ఎందుకవి దైవం కూర్చున్నటువంటి భావన చేసుకుంటూ ఉండదు. మనుషుల గూర్చి పరిస్థితుల గూర్చి భావన చేయడం అనేటువంటిది దానివల్ల ఏం చేస్తాం, ఎక్కువగా దురభిప్రాయాలని మనం వ్యక్తపరుస్తుంటాం. వాటి ఏంది వ్యక్తపరచకపోయినా వాటి ఏంది తిరుగుతూ ఉంటాం. మతం ఉన్న చోట మాస్తాయి. వేర్ దెర్ ఈజ్ ప్రైడ్ దేర్ దెర్ ఈజ్ ప్రిజుడిస్. అందుకని నీ అవగాహనలు అన్ని పొరపాట్లే ఉంటాయి. నీ కలిగే అవగాహన మామూలుగా పొరపాటుగా ఉంటుంది. ఎందుకంటే దురభిప్రాయాలన్నీ అట్లా తెరలుగా మనకి అడ్డు వచ్చి ఉంటాయి. అంచేత శమం అంటే ఏమిటంటే అర్థము, ఇవి కలగక మానవు ప్రపంచంలో ఉన్నప్పుడు మానవుడు, కానీ అత్యంత త్వరితగతిన అందులోంచి బయటపడాలి. మనకు ఒక రాగము కలిగిన, ఒక ద్వేషము కలిగిన, ఒక కామము కలిగిన, ఒక క్రోధము కలిగిన, ఒక బలం ఏర్పడి ఇతరుల గురించి అభిప్రాయాలు ఏర్పడినా త్వరగా అందులోంచి బయటికి రావాలి. అలా రాగలగటాన్ని శమము అంటారు. ఇప్పుడు మనకి రామాయణం చదువుకుంటే రామునికి కూడా వచ్చినాయి కదా. మహాభారతం చూసుకుంటే ధర్మరాజు కూడా అలాంటివి వచ్చినాయి. వచ్చినా వెంటనే అందులోంచి ఎంత త్వరగా బయటికి రాగలిగారు అనేది ముఖ్యం. అందులోనే ఉండి అలాగా కృషించి నశించి ఇంకా మనం పన్నాగాలు పన్నుతూ రకరకాలుగా ద్వేషం పెంచుకుంటూ ఉంటే విషపూరితం అయిపోతుంటుంది సరే. అందుచేత రాగద్వేషాలు కామక్రోధాలు లోభమోహాలు మదమాశ్చర్యాలు మనకి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు సోకేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా అందులోంచి బయటికి రాగలగటం అనేటువంటిది శమం. అంటే నీ యొక్క హరిషడ్ వర్గముల నుండి నీవు త్వరగతి త్వరితగతిని బయటపడగలగటం అనేటువంటిది జరుగుతుంది. దానికి అంకుశంలాగా పనిచేసేటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. దాన్ని మనకి నిపుణతతో కౌశలముతో సులభంగా తీసి మన చక్కగా పక్కన పెట్టేటువంటి వాడు గణపతి. వారందుకు ప్రసిద్ధి. హరిషడ్ వర్గాలకి దాటానికి మన సాంప్రదాయంలో సుబ్రహ్మణ్య ఆరాధనలు ఇచ్చారు, అలాగే గణపతి ఆరాధనలు ఇచ్చారు. అంటే మనం మహేశ్వరుడు మహావిష్ణువు అంతవరకు వెళ్ళక్కర్లా. అలాగే హనుమంతుని ఇచ్చారు. వీరందరూ చాలా సులభంగా మనకి ఇలాంటివి కలిగిస్తారు. అంచేత శమము కలిగి ఉండాలన్నారు. దయ, దయ అంటే ఎవరి కూర్చైనా సరే మనకి పోలే పాప అని ఉండాలి. ఏదో వాడుకున్న దాంట్లో వాడు అలా ఉన్నాడు, వాడి భావాలే కదా వాడు నడిపిస్తూ ఉంటాయి, మన భావాలేగా మనం నడిపిస్తున్నాయి అందుకదా. అంచేత ప్రతి వాళ్ళలోనూ మనం తప్పులేనితో కూర్చుంటే వాళ్ళ మీద మనకి రకరకాలుగా ద్వేషం కలుగుతూ ఉంటుంది, కోపం కలుగుతుంది. అంచేత పోలేదు. వాడు ఎవడో వాచిపోయి ఉన్నాడనుకోండి, వాడు అరగంట ఆలస్యంగా వచ్చాడనుకోండి, వాడి మీద బాగా గమకీలు చేసామనుకోండి, రోజు సమయానికి వచ్చేవాడు ఒకరోజు ఆలస్యంగా అరగంట వస్తే ఏమొచ్చిందో వాడికి కనుక్కోకుండా మాట్లాడదు కదా. మనం అరగంట ఏంటి గంటధర కూడా ఆలస్యం చేసేస్తుంటాం కదా. ఎన్ని విషయాల్లో మనం ఆలస్యం చేస్తూ ఉంటాం, మన మీద ఎవరు గమకీలు చేస్తారు కదా. అంచేత నువ్వు ఇతరుల ఎందు ఆ విధంగా దయ లేకపోతే చిన్నవారి ఎందు దయ ఉండాలి. వాత్సల్యం తర్వాత సంగతి, ముందు దయ ఉండాలి. సో దయ లేని వారు పాషాణమైన హృదయం పొందుతూ ఉంటారు, ఇంకా వారికి ఏ విధమైన అవకాశం రాదు. అందుకని దయ కావాలి. దయ ఒకటి చెప్తారు, కలియుగంలో దానం ఒకటి చెప్తారు. సరే ఇక్కడ దయ చెప్పారు. అంతే, ఇవి మనకి వర్తన ఎంతో ప్రధానమైన విషయములుగా తెలియదు. అహింస, శమము, దయ. తర్వాత తనకి ఏది హితమో దాని ఎందు వర్తింపవరణము. అంటే మనకి హితం అంటే ఇష్టమైన విషయం కాదు, హితం అంటే మనకు శ్రేయస్సు కూర్చేది. మనకి ఉన్న విషయాల్లో మనకు శ్రేయస్సు కలిగేది ఏదో ఒక విషయంలో మనకు ఆసక్తి ఉండబట్టి కదా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం. ఏదో ఒక విషయమునందు మనకు శ్రేయస్సు కలిగేటువంటి విషయమునందు మనకి ఆసక్తి ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలకు వస్తుంటాం. అది ఏదో గుర్తించి దాని ఎందు ఎక్కువగా వర్తించే ప్రయత్నం. దానివల్ల నీ చుట్టూ ఒక చక్కని రక్షణ వలయం ఏర్పడిపోతుంది. అక్కలేని విషయాలు నీ దగ్గరికి రావు, అక్కలేని మనుషులు నీ దగ్గరికి రారు, అక్కలేని పరిస్థితుల్లోకి నువ్వు చొరబడవు, అక్కలేని సంఘాల్లో నువ్వు చేరవు. అలా నీకు ఒక రక్షణ వలయం ఒకటి ఏర్పడుతుంది. అంటే ఆ రక్షాస్తోత్రం ఈ రక్షాస్తోత్రం కవచాలు ఎన్ని చదివినా ప్రవర్తన బట్టి రావాల్సిన తప్ప ప్రవర్తన లేకుండా కవచాలు ఏం చేయవు. చాలా మంచి కవచాలు వేసుకున్నట్టు కర్ణుడు కూడా పోయాడు కదా. కర్ణుడికి ఎలాంటి కవచాలు ఇచ్చారు కదా, ఆయన పుట్టుకతోనే కవచం కలిగి వచ్చాడు. రక్షించిందా ఎవరిని? వారి కవచాలు రక్షించవు, ఈ కవచ స్తోత్రాలు రక్షించవు, ప్రవర్తన రక్షించవు. అందుచేత అది మనం కింద తరగతులు అక్కడ చెప్పుకున్నాం. తర్వాత మనకి భగవత్ కథలను నిత్యము పఠించుచు స్మరించుచు ఉండవలను. ఇది ముఖ్యం. ఇప్పుడు మనం ఒక భాగవతం పారాయణ విధంగా చేసుకుంటున్నాం వారానికి ఒకసారి. మళ్ళీ భాగవత పారాయణకు వచ్చే లోపల ఎన్నిసార్లు భగవత్ కథలు చదువుకున్నాం మనం? నిత్యం అదొక భాగం అయిపోవాలి దినచర్యన. ఎందుకంటే దానివల్ల పునీతం అవుతూ ఉంటుంది మన లోపల ఉండేటువంటి ప్రజ్ఞ, లేకపోతే కలుషితం అయిపోతూ ఉంటుంది. మనం చేసే కార్యక్రమాల్లోంచి మనకి పవిత్రత చేకూరేవి ఏముంటాయి దినచర్యలు? ఏదో సభ్యులతో కబుర్లు చెప్పుకుంటున్నాం అనుకోండి, ఇంట్లో సభ్యులతో, కుటుంబ సభ్యులు, లేకపోతే స్నేహితులు, లేకపోతే బంధువులు, లేకపోతే సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకుని అట్లా 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 వాగుతూ ఉన్నాం అనుకో, ఏమైపోయి పొద్దునే చేసిన ప్రార్థన ఫలితం అంతా సహనం హారతి కర్పూరంలో అయిపోయింది. మనం సాధన చేసేటువంటి వాడు తన సాధన ద్వారా ప్రతి ప్రయత్నంలో మరికొంత ఉన్నతి సాధిస్తూ ఉండాలి. అంటే రోజు ఒక కొంత మిల్లీమీటర్ చొప్పున రోజు పెరుగుతున్నా కొన్నాళ్ళకి ఒక అడుగు పెరుగుతాం. ఎప్పుడు అట్లాగేనా అంటే ఎందుకో తెలుసా, ఇలా మనం శుభ్రం చేసుకుని అలా మురికి చేసేసుకో. పొద్దున ప్రార్థనలో శుభ్రత, అటు పైన సాయంత్రం వరకు మన అంతా మురికి చేయటం, మళ్ళీ మురికి చేసి మళ్ళీ సాయంత్రం శుభ్రం చేసుకోవటం. సాయంత్రం శుభ్రం చేయగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇవే పనులు చేస్తాం, టీవీలు చూస్తాం, చెడు కబుర్లు చెప్తాం. ఎన్నైనా చేయండి, చెట్టు చివరి పడుకునేప్పుడన్నా ఒక భగవత్ కథ, లేదు ఒక భగవద్ భక్తుని కథ, అది చిట్ట చివరి అంశంగా ఉండాలి జీవితంలో. లేదా ఆ భగవత్ స్మరణ అదేదో ఒక క్షణం రెండు క్షణాలు కాదు, నిద్ర వచ్చేంత వరకు మంచం మీద స్మరణలో ఉంది. స్మరణలో ఓ భగవద్ భక్తుని గురించి భావన చేయి, ఒక హనుమంతుని గురించి భావన చేయి, ఓ గణపతి పూర్చిన భావన చేయి, ఓ సుబ్రహ్మణ్య స్వామి పూర్చిన భావన చేయి. ఎంతమంది లేరు మనకున్నంతమంది ఎవరికి లేరు. లేదు పరమశివుడి గురించి ప్రార్థన చేయి, మహావిష్ణువు గురించి ప్రార్థన చేయి. అలా విష్ణువు ఆ విధంగా తెల్లటి తరంగములు, అవి గంధర్వ తరంగములు, మనకు పారసముద్రం ఉంటారు, ఆ గంధర్వ తరంగములను అధిష్ఠించి, సృష్టికి అధిష్ఠించి గంధర్వ తరంగాలు ఉంటాయి, ఆ గంధర్వ తరంగాలను అధిష్ఠించి ఒక కాలమును కూడా అధిష్ఠించి దాని అందు అలా విశ్రాంతిగా ఉన్నట్టుగా ఉంటుంది కదా మనకి మహావిష్ణు యొక్క పాశ్చర్ ఆసనం. అలా అలవకగా పడుకుని ఉంటాడు, సుఖం కన్నులు తెరుచుకుని ఉంటాడు, సుఖం కన్నులు మూసుకుని ఉంటాడు, మూసిన కన్నులతో తనకు మూలమైనటువంటి శివుణ్ణి తెలుసుకుంటూ ఉంటాడు, తెరిచిన కన్నులతో లోకాలను తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన చుట్టూ పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది, భూదేవి శ్రీదేవి ఉంటారు. బొడ్డులోంచి అలా తామర తూడు బయటకు వచ్చి అందులోంచి విచ్చుకున్న పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. అలాగే ఆదిశేషు అలా పైనుంచి అంతా పర్యవేక్షిస్తూ 1000 తలలతో గమనిస్తూ ఉంటాడు. ఓ పక్క నారద మహర్షి చక్కని శ్రావ్యమైన సంగీతం, మరొక పక్క తుంబురు మహర్షి ఆ విధంగా గానం చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే సనత్ కుమార ఈ నలుగురు కుమారులు అలా దూరంగా ఉండి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆయన అనుసరించి సప్తర్షులు దండం పెట్టుకుంటూ ఉంటారు. వారందరినీ అనుసరించి ప్రజాపతులు చతురు అందరూ అక్కడే ఉంటారు. ఇలా భావం చేస్తున్న దిల్లకెళ్ళారు. అలా అయితే ఒక కైలాసం తీసుకో, పరమశివుడిని తీసుకో, ఆయన కూర్చున్నటువంటి పర్వతమే తెలుపు కదా, మంచి కేశం అంటాం కదా ఆ తెలుపు. ఆయన వాహనం నందీశ్వరుడు మహాతెలుపు. నందీశ్వరుడు తెలుప, హిమవత్ పర్వతం తెలుప తెలీదు, అంత తెలుపు కదా. దాని మీద అధిష్ఠించినటువంటి శివుడు అంతకన్నా తెలుపు. ఆయన రాసుకున్నటువంటి విభూతి మరీ తెలుపు, అంతా తెలిపే అంటే ఏమిటి వెలుగని అర్థం కదా కదా. పక్కన అమ్మవారు నీలకాంతిలో, పక్కనే తెలుపు నీలం కదా. మరి ఆమె యొక్క సింహము బంగారం కాంతి కదా. ఇప్పటికి ఊహకు చెప్తున్నా మీరు, ఊహించుకుంటూ ఉంటే ఎన్నైనా ఊహించుకొస్తుంది. అలాగే గణపతి అక్కడే ఉంటాడు ఆయన కదా. మరి ఆయన చూడంగానే మనకి ఎంత సంతోషం కలుగుతుందో, అంతకన్నా మనకి ఆనందం కలిగించేటువంటి రూపం గోచరిస్తుంది శ్రీకృష్ణుడు, లేకపోతే గణపతి. మనకి తక్షణం ఆనందంగా అలాంటి వాళ్ళు. ఆ పక్కనే కృష్ణుడే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నెమలి దేనికి ప్రసిద్ధి? బ్రహ్మచర్యానికి ప్రసిద్ధి. సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా అద్భుతమైన బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి, అతనే శ్రీకృష్ణుడు. అలాంటి బ్రహ్మచారి దగ్గర బ్రహ్మచర్యం అవలంబించేటువంటి వాహనమే ఉండాలి, అందుకని నెమలి వాహనం. మాకు తెలియదు కదా నెమలి అంటే ఏదో, ఇట్లా ఈకలు పెట్టుకుని అందంగా చూసుకుని బాగుంది కదా. నెమలిది చాలా నిశ్చితమైనటువంటి దృష్టి, గరుత్ మంత్రికి ఎలాంటి దృష్టి ఉంటుందో నెమలికి ఎలాంటి దృష్టి ఉంటుంది. అంతేకాక బ్రహ్మచర్యం, అద్భుతమైన బ్రహ్మచర్యం, సంవత్సరానికి ఒక్కసారి తప్ప సంభోగిస్తుంది. మరి ఇటు పక్క చూస్తే ఎలుక, తెల్లటి ఎలుక, అది యుక్తికి సంబంధించిన అటు పైన ఆయనకి మెళ్ళో పాము కదా, వంకీలు పాము, వడ్డాణం పాము, అన్నీ చుట్టూ పాములే ఉంటాయి కదా. ఆ పాములు ఎట్లా ఉంటాయి తెలుసా? మనకు తెలిసినటువంటి ఐసుమూర్తం ముక్కు ఉంటుంది, దానికన్నా చల్లగా ఉంటుంది. కూర్చున్న పర్వతం చల్లని పర్వతం మీద శివుడు కూర్చున్నట్టు అంటే ఆయన ఎంత చల్లడవాడు కాకపోతే ఈ మంచు పర్యవత యొక్క మంచు కరిగిపోకుండా ఉందండి. ఓ చల్లని వస్తువులో ఒక వేడి వస్తువు పడేస్తే ఆ చల్లని వస్తువు వేడికి పోస్తుంది కదా. ఐసుముక్కలో ఓ నాలుగు గ్లాసులు వేడిని పోసేవారు కరిగి పోస్తుంది. మరి అలాంటి మంచు పర్వతం మీద మంచు కరగకుండా ఒకడు కూర్చున్నాడంటే ఆయన ఎంత చల్లటివాడు? ఆయన ఒంటి మీద ఉండేటువంటి పాములు కూడా అంత చల్లటివి. ఇలా మనకు భావన చేసుకుంటూ ఒక అద్భుతమైన దృశ్యం చూసుకుంటూ నిద్రలోకి వెళ్ళామనుకోండి, అదో మన ఎవరినైనా సుబ్రహ్మణ్య స్వామినైనా అలా రకరకాలుగా మనం వర్ణించుకోవచ్చు. మనకి చేత కాదనుకోండి వర్ణించుకోవటం, స్తోత్రాలు ఉన్నాయి, అవి చదువుకుని వాడు అర్థం తెలుసుకుంటే వర్ణనలు తెలుస్తాయి. పోనీ ఇవన్నీ మనకి వీలు పడలేదనుకోండి, ఓ చక్కని సప్తర్షులు ఉన్నారు, సనక సరందర శరత్ కుమార సరసుజాతులు ఉన్నారు, వారి కథలు ఉన్నాయి. ఎవరి శరత్ కుమార్, ఎవరి సరసుజాతుడు, ఎవరు సనకుడు, ఎవరు సరందరుడు? సప్తర్షులు వారేం చేస్తూ ఉంటారు? వీరందరి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జిజ్ఞాస, ముందే వచ్చింది అది జిజ్ఞాస ఉన్నారు కదా. మనం వెళ్ళంగానే మనం ఏం చేస్తామంటే, మనకి రాత్రి ఇప్పుడు మంచి రొటీన్ ఏర్పడిపోయింది, టెలివిజన్ వచ్చింది కదా అంతకుముందు అంత భయంకరం లేదు, మొబైల్ వచ్చిన తర్వాత ఇంకొంచెం, ఈ రెండు మనకి ఉపయోగకరమైనటువంటి విషయంలో సందేహం లేదు, కానీ ఎప్పుడు వాడాలి, దేని గురించి వాడాలి రెండు తెలుసు. అలా కానప్పుడు మనకి ఈ భగవత్ కథను చదువుకునే సమయం ఉండదు. అక్కడ భాగవత కథలనే 64 పుస్తకాలు ఉన్నాయి, 2 సెట్లు ఉన్నాయి. ఈ లైబ్రరీలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు కదా, ఏదో బిజీ బిజీగా వస్తాం వెళ్ళిపోతూ ఉంటాం. ఏ తీసుకున్నా ప్రభుదత్త బ్రహ్మచారి గారని భక్తి రసం ఉట్టిపడేట్టుగా ఆయన ప్రవచనాలు చేస్తే దాన్ని కుందుర్తి వెంకట నరసయ్య గారు అనేటువంటి వారు తెలుగులో చాలా అద్భుతంగా అనువాదం చేసి మనకిస్తే మనకు 64 పుస్తకములుగా భాగవత కథలు వచ్చిన వాటి నిండా భక్తుల కథలే ఉంటాయి. ఒక క్రమంలో భాగవతం ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం, అందుకని అవి తీసి చదువుకున్నాం అనుకోండి, అందులో ఒక విదుర మైత్రేయ సంవాదం చదువుకున్నాం అనుకోండి, ఒళ్ళు పులకరిస్తుంది. విదుర మైత్రేయ సంవాదం ఆ భాగవత కథలో వచ్చి చదువుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే ఉద్ధవుడు విదురుడితో శ్రీకృష్ణుడి గురించి చెప్తాడు, అది చదువుకున్నా ఒళ్ళు పులకరిస్తుంది కదా. ఇప్పుడు భీష్ముడు పద్యాలు చదువుకుంటాం, కుంతిదేవి ప్రార్థనలు చదువుకుంటున్నాం, వారి గురించి చదువుకున్నా మనకి ఇది వీటివల్ల ఏం జరుగుతుందంటే మనకి ప్యూరిఫికేషన్ అప్రయత్నం కదా. మన కోశములు పంచకోశములు బాగా శుద్ధి జరుగుతూ ఉండాలి, వాటిలో శుద్ధి ప్రయత్నం కొంత, అశుద్ధి తెలియకుండా దాని ఎందు మనం చేర్చుకుంటూ ఉంటాం. అందుచేత ఎప్పటికీ తెవలదు, ఏం చేసినా తెవలదు, ఎప్పుడటంగా ఉంటుంది, చింతాక్రాంతంగా ఉంటుంది కదా మనసు. చింతలేగా ఎప్పుడు చింతలే, ఈ చింతల్లో ఇరుకుపోయిన చిత్తాన్ని వీటిలో ప్రవేశపెడితే క్రమంగా వీటికి అలవాటు పడితే అవి ఇంక వీని బాధించవండి. అందుచేత ఏదో రొటీన్గా చేసేయటం కాదు, మళ్ళీ ఆ విధమైనటువంటి ఓ చక్కని ప్రకాశం ఏర్పడుతూ వస్తూ ఉంటుంది, ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటే. అందుచేత భగవత్ కథలను నిత్యము పఠించు చూస్మరించు ఉండవాలన్నాడు, రెండు వాక్యాలు చెప్పాడు. నిత్యము పఠించండి, స్మరించండి, పఠించి మర్చిపోవద్దు, వాటిని మళ్ళీ స్మరణ చేసుకోవాలి. ఒకసారి చదువుకుంటే భగవత్పరమైన విషయం మళ్ళీ మర్చిపోవటం అనేటువంటిది జరగకూడదు. అలాగే ఋషుల కథలు అద్భుతమైన ఋషుల కథలు, మీ గోత్ర ఋషులు ఉంటారు వారి గురించి చదువుకోండి. మీరు ఏ గోత్రానికి సంబంధించిన వారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, వాళ్ళు మూల పురుషులు మీ గోత్రంలో, వారి గురించి మీకేం తెలుసు, ఏం తెలుసు తెలుసుకోవాలి. అందుకని ఋషుల కథలు తెలుసుకోవాలి. ఋషులే లేకపోతే మనకు అసలు దైవం యొక్క స్వరూప స్వభావాలే తెలిసేవి కాదు. వేదవ్యాసుడు లేడనుకోండి మనకేం తెలియదు అయిపోయింది కదా. అలాగే అగస్త్య మహర్షి లేడు మనకేం తెలియదు, వశిష్ఠుడు లేడు మనకేం తెలియదు, విశ్వామిత్రుడు లేడు. ఎలా మనం ఈ మొత్తం సృష్టికి మూలమైన వెలుగుని చేరుకోవాలో మార్గం తెలియదు. ఇలా ఋషులందరూ అత్యద్భుతమైనటువంటి సాధనలు చేసినటువంటి వారు. వారి కథలు చదువుకున్నా మనకు భగవతత్వం. అందుకని ఎంతమంది ఋషులు ఉన్నారు, గోల్డ్ మంది ఋషులు, సప్తఋషులే కాదు గోత్ర ఋషులు ఉన్నారు. అది కాక మనకి అత్యద్భుతమైన ఋషులు ఎంతోమంది ఉన్నారు. ఎవరి కథలు మనం చదువుకోవడానికి సమయం లేదంటాం తప్పు. ఏం చేద్దంటే మీకు ఏ కథ అయినా సరే ఈ రోజున ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే ఆ ఋషి గురించి అంతా వచ్చేస్తుంది. మీరు అగస్త్య గురించి గూగుల్ చేయండి, మొత్తం అంతా వచ్చేస్తుంది. ఒకసారి చేర్చారు వశిష్ఠుడి గురించి గూగుల్ చేయండి, ఏదైనా సరే ఏం తెలుసుకుందామన్నా ఇదివరకు పుస్తకాలు వెతుక్కునేవాళ్ళం. పుస్తకాలు వెతుక్కోవాలంటే ఏ పుస్తకంలో ఉందో తెలియాలి కదా. అలాగే భీష్ముడి గురించి తెలుసుకున్నారు, ఎలా తెలుస్తుంది తెలియదు. అంచేత ఇలా తెలుసుకునే ప్రయత్నంలో భగవత్ కథలు, భగవద్ భక్తుల కథలు. ఋషులంటే భగవత్ ప్రతిరూపాలే వాళ్ళందరూ. వాళ్ళందరూ భగవంతుని తత్వములకు ప్రతినిధులుగా నిలబడేటువంటి వారు. వారి కథలు నిత్యము పఠించుచు స్మరించుచు, అంటే మనకి తీరిక వెళ్ళాలో వారి గురించి ఆలోచించాలి. ఇంకా మిగతా విషయముల గురించి ఆలోచించడానికి ఎలాగూ సమయం మనం వెచ్చిస్తూ ఉంటాం. అటు పైన పదహారవ యొక్క నియమము, యమము నియమము అని వానిపై కోరికలను మరలింపవలను. యమము నియమము అవి పది. యమం అంటే అందులో అహింస ఇందాక చెప్పుకున్నాం. రెండు త్రికరణ శుద్ధి, అది లేకుండా ఏమీ కాదు జీవితం. త్రికరణ శుద్ధి అంటే నువ్వు లోపల భావిస్తున్నది, నువ్వు బయటికి మాట్లాడుతున్నది, నువ్వు చేస్తున్న చేత, ఈ మూడు ఒకే రకంగా ఉంటే త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధి లేకపోతే నువ్వు వంకరగా ఉంటే నీకేమీ గోచరం సార్. ఇటు నుంచి అటు గొట్టలను చూడాలంటే మధ్యలో మనకి మూడు జంక్షన్లు ఉన్నాయనుకోండి, మూడు ఒక లైన్లో ఉంటేనే గోచరిస్తున్నది. అందుకని మనసు, వాక్కు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో కూడిన శరీరం, ఈ మూడింటి అందు ఒకే విధమైనటువంటి, అంటే ఒక మాట అంటే దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఊరికి సరదాగా మాట ఇచ్చేవి, సరదాగా మాట ఇచ్చావుగా మాట, మాట కోసం ప్రాణం కూడా పోకూడదు. సమర్పణ చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళ కథలు లేవు. సత్యహరిశ్చంద్రుడు అదే, రాముడదే, ధర్మరాజదే, అందరూ అదే. ఎందుకంటే మాటకు ప్రాణము సత్యము. నేను ఒక మాట అననే అనవద్దు, ఎందుకు అనాలి అంటే నేను వర్తించాను. ఎంత కష్టమైనా నేను వర్తించాను అన్నమాట. నిర్వర్తించడం అనేటువంటిది నిన్ను నీలో నిన్ను సరి చేస్తుంది, లేకపోతే వంకర ఉంటుంది. వంకర ఒకటి చెప్పి ఒకటి చేశాను ఇంకోటి ఆలోచిస్తూ ఇట్లా ఉంటారు మనుషులు, అంతా లౌక్యం. అలా ఉంటే నువ్వేమీ నీలో యమము లేదు, అంటే నిన్ను నువ్వు నియమించుకునేటువంటి స్థితిలో లేవు. యమం అంటే మన్ని మనంగా నియమించుకోవటాన్ని, సెల్ఫ్ రెగ్యులేషన్. అంచేత అహింస సత్యము, మూడవది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే భావం ఎప్పుడు బ్రహ్మతో ఎందు భావన ఎందు చరిస్తూ ఉండాలి, దైవం ఎందు చరిస్తూ ఉండాలి ఒకటి. రెండవది సత్సంతానం కోసం మనం స్త్రీ పురుష సంగమం చేసినప్పటికీ సత్సంతానం లభించిన తర్వాత ఇంకా ఆ కార్యక్రమం నుంచి వీలంత వరకు బయటపడాలి. ఏం చేద్దంటే ఏది నీ ఆత్మప్రజ్ఞగా ఉన్నదో అదే నీ శుక్రం అనేటువంటి ధాతువు ద్వారా అది బాహ్యలోకాల్లో ప్రవేశించి అది ఆ పాతాళాలకు చేరిపోతూ ఉంటుంది. దానికి ఊర్ధ్వగతి కలిగించడం అనేటువంటిది విధానం యోగంలో. అంచేత దాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ భక్తి, ధ్యానము, యోగము, జ్ఞాన సముపార్జనము ఇలాంటి విషయాలకు దాన్ని మరలిస్తే నీ యందు వీర్యబలం చేత నీ మేధస్సు పెరుగుతుంది. ఏం చేస్తే శుక్రధాతు వలనే ఓజస్సు ఏర్పడుతుంది, ఆ ఓజస్సులోంచి తేజస్సు ఏర్పడుతుంది, తేజస్సులోంచి భ్రాజస్సు ఏర్పడుతుంది. అటు పైన మీకు మనకి దివ్యలోకాలు దర్శించేటువంటి అనుభూతి. ఆ శుక్రధాతువు మనలో ఉండేటువంటి ఏడు ధాతువుల్లో కల అత్యుత్తమ కాంతివంతమైన ధాతు. ఎముక అన్నిటికన్నా సాంద్రత కలిగినటువంటి పదార్థమైనటువంటి ధాతు. అందుకని ఈ కన్నులో ఉండేటువంటిది శుక్రధాతు యొక్క కాంతి. ఈ మనిషిలో కాంతి తెలియాలంటే శుక్రధాతు యొక్క కాంతి అతని కన్నులలో కాంతి పట్టి తెలుస్తుంది. కన్నులలో కాంతి లేని వాళ్ళు ఇంకా చాలసి, ఎందుకంటే ముందు శుక్రము, తర్వాత రక్తము, రసము, మాంసము, మేధ, ఇలా మనకి ఒక గ్రేడేషన్లో ఏడు తరగతుల్లో ఏడు స్థితులలో మనకి ఏడు ధాతువులు ఏర్పడి ఉన్నాయి. ఇందులో ఉత్తమోత్తమైన ధాతువు శుక్రము. ఈ శుక్రాన్ని బాగా మనకి ఈ విధమైన శిక్షణలో అంటే అభ్యాసంలో దినచర్యలో దానికి మనం బాగా కాంతి ఏర్పరుస్తుంటే భగవత్పరమైన విషయంలో ఎందు ఆసక్తి కల్పించి ఈ శుక్రము నుండే ఓజని అని పుడుతుంది. ఓజస్సు అంటారు. ఈ ఓజస్సు నుంచి తేజస్సు. బో ఎలా చాలా తేజస్సు ఉందండి అంటుండగా కదా, అంటే ఊరికే తెల్లగా ఉన్నంత మాత్రం తేజస్సు ఉండక్కర్ల కదా. తెల్లగా ఉంటే తేజస్సు ఉంటుంది, ఎవడది నల్లగా ఉన్నవాడు చాలా తేజస్సు ఉండేవాడు. ఆ తేజస్సు వారి యొక్క పాలభాగం నందు గోచరిస్తుంటుంది, కన్నుల్లో గోచరిస్తూ ఉంటుంది. ఓజస్సు, ఓజస్సు తర్వాత తేజస్సు, తేజస్సు తర్వాత భ్రాజం. అంటే ఏడు నుంచి ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి అట్లా భూమికల్లోకి వచ్చేటో పద్ధతి. ఏడు నుంచి, ఏడో ధాతు నుంచి ఎనిమిది ఓజస్సు, తొమ్మిది తేజస్సు, పది భ్రాజస్సు. ఈ భ్రాజస్సు చేసుకున్న వాళ్ళు దేవధామముల ఎందు తిరుగుతుంటారు. దేవానాం ధామనామాసి అంటే వాళ్ళకి చాలా సులభంగా స్వల్పమైనటువంటి సంకల్పం చేత అలా వెళ్ళిపోయి దివ్యలోకాల్లో చరించేటువంటి పరిస్థితి ఉండేవాళ్ళు ఉంటారు. అందుచేత బ్రహ్మచర్యం చేత బ్రహ్మచర్యం. అందుకని ఏమైంది ఇప్పుడు అహింస, సత్యము, బ్రహ్మచర్యము, తర్వాత ఆస్తేయము, నాలుగోది దొంగ బుద్ధి లేకుండా ఉంటాం. అంటే వాళ్ళది కొట్టేద్దామా, వీళ్ళది కొట్టేద్దామా అన్నట్టు కదా. మనకి ఎంతసేపు పక్కవాళ్ళ వస్తువులు బాగుంటాయి, పక్కవాళ్ళ విషయాలు బాగుంటాయి. భారతం అంతా కూడా వాడి రాజ్యం ఇటు కాజేయటమే కదా. రామాయణం అంతా కూడా ఆయన స్త్రీని ఈయన కాజేయటమే కదా. పరుల ధనాన్ని కానీ పరుల స్త్రీలు కానీ కాజేయటం అనేటువంటిది దానివల్ల నీకు చాలా పతనం కలుగుతుంది. అందుకనే ఈశావాస్య ఉపనిషత్తులు కూడా మొట్టమొదటి ఆ మాట చెప్తారు. ఈ మొత్తం అంతా ఈశ్వరుడే వ్యాప్తి చెంది ఉన్నాడు, అందరి యందు ఈశ్వరుడే ఉన్నాడు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దొంగిలిస్తే ఈశ్వరుని సొత్తు దొంగిలించినట్టు అవుతుంది. అది ఏదైనా కావచ్చు, ఏది దొంగిలించక బుద్ధే వద్దు, బుద్ధే వద్దు. అంటే అవి ఇవి మనవి కానివి మనం ఆశించడం అనేటువంటి దొంగ బుద్ధి కదా. పెద్ద అంటే కాస్త కాస్త కమిషన్లు కొట్టేయటం కదా. పనిచేసేటువంటి వాళ్ళకి అవకాశం బట్టి కొట్టేస్తుంది అనుకున్నది అట్లా ఎలుకల్లాగా కన్నం పెట్టేసి ఎలుక అలా కొంచెం తీసుకుంటూ ఉంటే మనకు తెలియదు. తర్వాత బాగా పెద్ద సొట్ట ఏర్పడిపోతే, రంధ్రం ఏర్పడిపోతే తెలుస్తుంది కదా. ఇలా తినేసేవాడు ఉన్నారు ప్రపంచంలో, ఇతరుల యొక్క శ్రమను తినేస్తున్నారు వాళ్ళు. కొంతమంది శ్రమ చేత సంపద పెంచుతూ ఉంటే ఇంకొకరు మిత్రుడు ఆ శ్రమ లేకుండా ఆ సంపదను దోచేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ అలా అలా యుగముల తరబడి కల్పముల తరబడి ఇట్లా జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఏం సందేహాలు, మనుష్యాహ క్షితిమాచరంతిని మొన్న ఇక్కడ చెప్పుకున్నాం, తెల్లవాళ్ళకి చెప్పా. అంటే ఎంతసేపు తమ్ము తాము నాశనం చేసుకునేటువంటి భావంలో బతకడం అనేటువంటిది మనిషికే తెలుసని. అందుచేత దొంగతనం అనేటువంటిది కూడని పద నీదైనటువంటిది నీకు లభించినప్పుడు, అందుకనే ఎదురుచ్చా లాభ సంతుష్టం అంటారు. నీకు లభించిన దాంతో నువ్వు తృప్తి పొందు. పక్కవాడికి అది ఉంది కదా, మనకు లేదు కదా, వద్దు. నీకు శ్రమ బట్టి నీకు వస్తూ ఉంటాయి. అంచేత నీకు లభించిన దాంతో నువ్వు తృప్తి పడితే నీకు ఆనందం. అది కావాలి, ఇది కావాలి, లేకపోతే వాడి దగ్గర ఏమైనా ఫ్రీగా దొరుకుతుందేమో, లాగేద్దాం, ఇలాంటివన్నీ మనం ప్యానల్ వేసి మాటి మాటికి. ఇప్పుడు మూర్తిగారి జేబులో పెన్ ఉందనుకోండి, ఈ పెన్ చాలా బాగుంది సార్, ఈ పెన్ చాలా బాగుంది సార్ అంటే నా బాధపడలేక నాకు ఇచ్చేస్తాను కదా. దొంగతనం కదా. ఇట్లా పై అధికారులు కింద అధికారుల నుంచి నీకు ఎలా తీసేసుకుంటుంట కదా. మన సినిమాలో చూపించారు కదా, 100 రూపాయల నోటు ఇచ్చి ఈ 500కి చిల్లర మార్చమంటాడు. ఇచ్చింది 100, 500కి చిల్లర ఎట్లా వస్తుంది కదా. వాడు ఇలా చూస్తాడా, ఏం ఆలోచించక తీసుకురా అంటాడు. అంతే అంటే అంటే వాడు పెట్టుకోమని ఈ 100కి ఇంకో 400 వేసి పట్టడమని కదా. అంతా లంచగొండితనం అంతా అదే కదండి దొంగతనం. తెలియదు దొంగతనం చేస్తున్నప్పుడు తెలియదు, తర్వాత దాని యొక్క పర్యవసానాలు మనకు వస్తున్నప్పుడు అయ్యో ఎందుకు ఇలా వస్తుంది అనుకుంటాడు తప్ప తను దొంగ కాబట్టి తనకి ఇలా వచ్చిందని తెలియదు. అందుకనే మనకి వంచితే పరివంచితే స్థాయునాం పతయే నమః అన్నారు. వంచేవాడిని నువ్వే వంచిస్తూ ఉంటావు కాలం రూపంలో అని కదా. తస్కరాణాం పతయే నమః అని ఉంటుంది ఈశ్వరనామం. అంటే దొంగలకు మించిన దొంగవయ్యా అని, ఎందుకంటే ఎవడెవడు ఏం దొంగిలించాడో వాడు లోపల నుంచే చూస్తూ ఉంటాడు కదా. అందరం శివాంశలమే, అందరం శివాంశలం అయి ఉండే చేత లోపల నుంచి అందరినీ చూస్తూ ఉంటాడు కదా, ఎవరు ఏం దొంగిలించారు. దానికి తగ్గట్టుగా నీకు మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ ఏర్పాటు అయిపోతూ ఉంటుంది. అంచేత ఆస్తేయము చాలా ప్రధాన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అందుబాటులో ఉన్నా నీది కాంతి నువ్వు ముట్టుకొని వాడు అది యమం అంట. అందుబాటులో ఉండొచ్చు నీది కాదు ముట్టుకొని. ఇప్పుడు ధర్మ సంస్థలో దోచేసే వాళ్ళ గురించి ఏం చెప్తాం, దేవాలయాన్ని దోచేసే వాళ్ళ గురించి ఏం చెప్తాం. దోచ దోపిడీకి అంతులేదు మానవ జాతి కదా. అంచేది వారికి వచ్చేటువంటి పర్యవసాన చివరికి చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. రకరకమైనటువంటి హీనమైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోతుంటారు. అందువల్ల మనకి ఇంతకన్నా ఉత్తమమైన జన్మల్లోకి వెళ్ళదాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో దిగినప్పుడు ఇంతకన్నా హీనమైనటువంటి కార్యక్రమాలు ఏవి మనం వాటి జోలిగిపోకూడదు. అలాగే 5వ విషయం యమమునందు అపరిగ్రహము. ఊరికే ఇస్తే ఎవరి దగ్గర ఏం పుచ్చుకోకూడదు, చాలా పెద్ద విషయం. ఊరికే వస్తే బై 1 get 2 by 2 get 3 వద్దు. అసలు వాడు నిజంగా వాడేం ఊరికే వాడు నీ బుద్ధి ఉంది కదా, దాన్ని వాడు చక్కగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. అది కాదు అసలు ఊరికి ఎందుకు, నీ శ్రమకు సరిపడా నువ్వు తదనుగుణంగా పొందావనుకో నీకు డెబిట్స్ ఉన్నావు, లేకపోతే డెబిట్స్ వచ్చేస్తావు. అందుకని అపరిగ్రహము అనేటువంటి వ్రతం చాలా బాగా ఆచరించుకోవాలి. ఊరికే ఏదో వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చారనుకోండి పర్వాలేదు. ఒకటి అది కూడా నీకు పెద్దగా వినియోగం లేకపోతే వెంటనే ఇంకోళ్ళకి అది వినియోగం అయ్యేటువంటి వాళ్ళకి అందించేయాలి. యూ కెన్ బి డిస్పెన్సర్ ఆఫ్ ది నేచురల్ రిసోర్సెస్ బై రిసీవింగ్ త్రూ ఫ్రమ్ సమ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ టు మెనీ. వచ్చిన తర్వాత మనం జేబులో వేసి వాడుకుంటున్నాం, అది అపరిగ్రహం అనేటువంటి దీక్షకు విరుద్ధమైపోతుంది. దానివల్ల కూడా నీకు రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఆస్తేయము అపరిగ్రహము పాటించకపోతే రుణం పెరుగుతూ ఉంటుంది. రుణం పెరిగితే హీనమైనటువంటి జన్మలు కలుగుతూ ఉంటాయి. ఈ జన్మకి ఈ విధంగా మనం ఇంతవరకు రాగలిగినటువంటి కుటుంబాల్లో పుట్టాం. పై జన్మ ఏమిటో ఇప్పుడు చేసిన దాన్ని బట్టే ఉంటుంది. అంచేది 5 యమము అని 5 చెప్తారు. నియమము 5 ఉన్నాయి. శుచిగా ఉండాలి, శుచి మన పరిసరాలు అన్నీ శుచిగా ఉండే ప్రయత్నంలో ఉండాలి. పరిసరాలన్నీ మనం వాడే వస్తువులు, మనం ధరించేవి, మనం ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటామో వాటి ఎందు ఎక్కడ అశుచి చేరకూడదు, చీకటి చేరకూడదు. అందుకని ఆ 3 లైట్ ఏమని చెప్పి ఎప్పుడు చెప్తారు, ఎందుకంటే ఎప్పుడు మర్చిపోతారు. ఇప్పుడు ఓటేశాడు, ఒకటి ఆపేశాడు, ఏ 2 వేస్తే ఏం పోతుంది. కానీ ఎకానమీ ఏమైనా పాటిస్తున్నారా, ఏం లేదు కదా. ఎకానమీ ఉందా, ఏం లేదు కదా. ఇంకోటి ఎందుకు వేయలేదు, అది ఆపేసి ఇంకోటి ఎందుకలా. ఏం చేద్దా, మనకి చీకట్లో ఏముందో తెలియదు. చీకట్లో చూడగలిగేటువంటి పరిస్థితి ఋషి అయితే కానీ తెలియదు. అంచేత నువ్వు చక్కగా శుచిగా అన్ని నీ పెన్ను బాగుంది, నీ పెన్సిల్ పక్కవాడి జేబులో పెన్ను తీసి వాడటం కుక్క కుసంస్కారం. ఏ నువ్వు పెన్ను పెట్టుకోవచ్చు కదా, ఎక్కువగా వాడి జేబులో పెన్ను తీసి వీడి జేబులో పెన్ను తీసి వాడు నేను పెట్టుకోలే రూపాయికి దొరుకుతాయి పనులు ఇప్పుడు అది రూపాయి కూడా దొరుకుతాయేమో అని చేత అట్లా ప్రతిది శుచి ఇంకొన్ని వస్తువును తీసుకున్నప్పుడు వారి తరంగా మరి వారి ఆ వస్తువుతో పాటు నీ దగ్గరికి వస్తుంది తెలుసా ఎవరింటి పడితే వారింటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మనసారి మీద పడుకోకూడదు ఎందుకంటే వారి తరంగంలో నీకు అనుకూలము కాదు ప్రతికూలమేమో నీ తరంగములు వారికి అనుకూలమో కాదు తెలియదు వాళ్ళ చెప్పులు వేసుకుని వీళ్ళ బూట్లు వేసుకుని వాళ్ళ బట్టలు వేసుకుని వాళ్ళింటో పడుకుని వీళ్ళింటో పడుకుని అక్కడ ఉండేవన్నీ ముట్టుకుని ఎందుకు ముట్టుకోండి నీకు కుర్చీ ఇస్తే కళ్ళు కుస్తూ కదా ఇవి మనకి సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ చెప్తూ ఉంటా అవి మనకి మన శుచి అనేటువంటి కార్యక్రమంలోకి వస్తాయి బాహ్యమునందు ఉన్నంతలో శుచిగా ఉండే ప్రయత్నం చేస్తుంది ఇస్త్రీ బట్టలు ఎక్కడ ఉతికిన బట్టలు ఉంటుంది సార్ వాసన లేని బట్టలు ఒకసారి వేసి తీసిన బట్ట మళ్ళీ వేయకూడదు లోపల బట్ట అసలు వేయకూడదు పై బట్ట వేయచ్చు ఎందుకంటే అంత వాసన రాదు అందుకని ఒకసారి వేసిన బట్ట మళ్ళీ వేసి మళ్ళీ వేసి మళ్ళీ వేస్తే దుర్గంధం వస్తుంది ఎందుకంటే శరీరాన్ని ఎంత బాగా శాండల్వుడ్ సోపుతో మనం కడిగినా అది 4-5 గంటల్లో మళ్ళీ దాంట్లోంచి చెమట పుట్టి వాసన వచ్చేస్తుంది తిన్న పదార్థం బట్టి వాసనలు ఉంటాయి మనుషుల్లో ఉన్న భావాలు బట్టి వాసనలు ఉంటాయి కోరికలు బట్టి వాసన ఉంటుంది శరీరంలో అందుకనే ఎవరి వాసన వారిదే కదా శుభవాసనలు అశుభ వాసనలు కలిసిపోయి ఉంటాయి అంచేత నువ్వు ప్రతివారిది పూసుకున్నావు అనుకో శుచిపోతుంది నువ్వు తిరిగే ప్రదేశాలు నువ్వు కలిసే మనుషులు అవన్నీ నువ్వు మార్గంలో వెళ్తుంటే నీ యొక్క దీక్ష శ్రద్ధ బట్టి అట్లా జీవితమే అమరిపోతుందండి యుక్త ఆహార విహారం ఎక్కడ పడితే అక్కడ పోడు ఎవరు పడితే వాళ్ళు కలవరు ఎవరు పడితే వాళ్ళు కలవలేరు ఇలా ఉంటుంది అదంతా ఫెసిలిటీ శుచి బయట శౌచం అంటే లోపల శుచి లోపల శుచి అంటే నీ లోపల ఎప్పుడు నీ నోట్లో వాసన ఉండవు నోరు వాసన నీ అశుచి తాక నోటి 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయి ఎందుకంటే వాసన ఏర్పడుతుంది తిన్న పదార్థాల వల్ల వాసన ఏర్పడుతుంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క వాసన అందుకని ఒక్కొక్కళ్ళ చెమట ఒక్కొక్క వాసన వస్తుంది ఎంత పెర్ఫ్యూములు కట్టినా ఆ పెర్ఫ్యూములు చెమట కలిసి అదొకరి వికారమైన వాసన అందుచేత మనం శుచి శౌచము అనేటువంటిది యమ నియమముల్లో నియమంలో వస్తుంది చాలా శుచిగా ఉండే ప్రయత్నం చేయి నువ్వు నీ బయట శుచి ఉండాలి నీ లోపల శుచి ఉండాలి ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు వీటి గురించి ఎవరి శ్రద్ధ బట్టి వారి శుచి ఎవరి శ్రద్ధ బట్టి వారి యొక్క శౌచము ఎంత శుచి ఉంటే అంత నీ చుట్టూ ఉండే వస్తువులు కూడా మెరిసిపోతుంటాయి నువ్వు మెరిసిపోతూ ఉంటావు నువ్వు లోపల శుచిగా ఉంటే మెరిసిపోతావు లేకపోతే రెండు లేకపోతే కష్టం ఈ రెండు ఉండేటువంటి వాడికి సహజముగా ఇంకా అంత చింత ఉండదు చింత ఒక నిశ్చలమైన స్థితిలో ఉంటాడు ఒక సంతోషం లోపల సంతోషం ఉండదు బయటికి మామూలుగా ఇంకొకటి యమ నియమాల్లో నియమంలో 4వ విషయం స్వాధ్యాయం అది ముందు చెప్పేశాడు అంటే నిత్యం నీ గురించి కొంచెం అధ్యయనం చేయి స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం ఒకటి నీకుగా పుస్తకాలు చదువుకోవడం అది అలా ఉంచు నీకుండేటువంటి శుచిని బట్టి నీకు అర్థమయ్యే విషయం ఉంటుంది అందరికీ ఒకే రకంగా అర్థం కాదు పుస్తకం చదివితే అందరికీ ఒకే రకంగా అర్థం కాదు నీ బుక్ చదివాను అంటాడు దాంట్లో ఉండే విషయం అంటే అడిగితే చెప్పలేడు అది ఉందా అక్కడ అని అడుగుతాడు పైగా ఉంటుంది అక్కడ నీ శుచి బట్టి కనిపిస్తాయి గ్రంథాల విషయాలు అంటే ఎంత శుచి పెరుగుతుంటే అంత రహస్యమైనటువంటి విషయాలు మనకి బయటకు కనిపిస్తుంటాయి గ్రంథాలు అందుకని స్వాధ్యాయం అంటే ముందు చేయవలసింది అంటే పుస్తకాలు చదవడం కాదు అసలు నీ యొక్క భావ పరంపర ఎలా ఉంది నీ కోరికల పరంపర ఎలా ఉంది నీ కర్మేంద్రియాలు ఏ విధంగా వాడుతున్నావు జ్ఞానేంద్రియాలు ఏ విధంగా వాడుతున్నావు ఈ మనోభావాలను ఏ విధంగా వాడుతున్నావు వాకును ఏ విధంగా వాడుతున్నావు ఇవన్నీ కొంచెం రోజు రివ్యూ చేసుకోవాలి రివ్యూ లేకపోతే ఉండదు మటుమాటికి రివ్యూ మీటింగ్లు పెడుతుంటారు మేనేజ్మెంట్లో ఏదో స్టైలు కదా ఏం చేయరు ఊరికేట అనుకుని వెళ్ళిపోతారు బాగా చేసుకుంటే వృద్ధి ఉంటుంది. అలాగే మనం కూడా రివ్యూ పెట్టుకుంటే ప్రతిరోజు ఆయుర్వేద దినచర్యలో పొద్దునే లేవగానే అరగంట సేపు రివ్యూ పెట్టుకురా అన్నాడు. ఆత్మ పరిశీలనము, ఆత్మావలోకనము, ఆత్మ పరిశీలనము లేకపోతే ఎలా విడిపోతుంది జీవితం? ఏ ఘటనలో గడిపోతుందో తెలియదు కదా. ఏ ఘటనలో గడిపోతుంది వదిలేస్తే దానికి అదే వెళ్ళిపోతుందండి. స్వభావం పట్టుకుపోతూ ఉంటుంది. ఆ స్వభావం క్రమంగా మనకి దాని ఎందు సంస్కారములు ఏర్పడుతుంటే అది దైవీ స్వభావంగా మారుతుంది. అయితే పశు స్వభావమే, పశు స్వభావం నుంచి మానవ స్వభావంలోకి, మానవ స్వభావం నుంచి దైవీ స్వభావంలోకి మనం ఉత్తీర్ణులు అవుతూ ఉండాలి. అందుకని యమములో నాలుగో విషయముగా నియమములో స్వాధ్యాయములు నేను బాగా అధ్యయనం చెయ్యి. ఒకటి పసాలు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నావు అనుకో, ఎందుకు నువ్వు నవ్వక అందరూ అంతే, నేనేనా అంతే. ఎప్పుడు కడగడ ఎక్కడ పెట్టావు, వాచ్ ఎక్కడ పెట్టావు, వెతుకునేవాడు మరిపే, ఎందుకు వస్తుంది మరపు, ఎందుకు వస్తుంది మరపు? నువ్వు ఆ పని చేసేప్పుడు అక్కడ ఉండవు, అందుకని వస్తుంది కదా. అంచేత ప్రజ్ఞకు చాలా నిశ్చితమైనటువంటి ఒక స్థితి ఏర్పడాలంటే శుచి, శౌచము, సంతోషము, స్వాధ్యాయం లోపల విషయాలు ఇది. బాగా అధ్యయనం చేయి, మర్చిపోతున్నావా, నేను ఇంకొంచెం పదును పెట్టుకో. మన మనమే లోపల చిన్నకోలు పెట్టి కొట్టుకుంటూ ఉండాలని, ఎందుకు మర్చిపోయా రోగమా, తింటం మర్చిపోలేదు, నిద్రపోవటం మర్చిపోలేదు, ఫోన్లో మాట్లాడటం మర్చిపోలేదు కదా, తిరగటం మర్చిపో, ఏం మర్చిపోవు కదా, అక్కలేని విషయాలన్నీ మర్చిపోవు, కావాల్సిన విషయాలన్నీ మర్చిపోతుంది. కింద తరగతిలో చెప్పిన తరగతిలో మరుపు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది? శుచి తక్కువటం వల్లే వస్తుంది. శౌచము తక్కువటం వల్ల తెలిసిన విషయములు ధరించలేరు లోపల, ధారణ ఉండదు. ఒకసారి తెలుసుకుంటే వాడికి అలా నిలబడిపోయిందనుకోండి ఎప్పటికైనా, అది ధారణ శక్తి. అది దేంట్లోంచి వస్తుంటే అంత శౌచము, అంత శుచిలోంచి వస్తుంది. అంచేత అది నాలుగో విషయం. ఆ తర్వాత ఐదో విషయం అన్నిటి అందు అన్నిటికీ ప్రతిదానికి దాని మూలం అందినటువంటి వాడు ఒకడే. ఎవరిని చేయను జగమే పని లోపల చదువుతూ ఉంటాం కదా, వాడే అందరి లోపల మూలంగా ఉంటాడు. వాడిని చూసే ప్రయత్నం వాడు చేసుకుంటూ ఉండగా ఈ పది యమనియమములండి, అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్థేయము, అపరిగ్రహము, శుచి, శౌచము, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. ఈ పది నిసుకమని నాకు వాక్యంలో చెప్పేశాడు. ఇక్కడ దాని గ్రంథాల 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 గ్రంథాలు రాసిస్తుంటాడు. అసలంటే ఆరంభిస్తే క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రుచి కలుగుతుంది, నిర్వర్తించుకుంటూ ఉండవచ్చు. అందుచేత యమనియమము అని వానిపైకి కోరికలను మరలింపవలన, దాని ఎందు కోరికలను, ఇంకా అవి తిందామా, ఇవి కొందామా, అది చూద్దామా, ఇది చూద్దామని కాదు. ఇక్కడ తగలబడిపోతుంది సమయం అంతా కదా. నువ్వు సరిగ్గా బతికినా సరిగ్గా బతకపోయినా కాలం రూపంలో నీ జీవితం అట్లా ఒక కొవ్వొత్తులాగా కాలిపోతూనే ఉంటుంది. ఎందుకంటే జీవితం ఒక అగ్నికార్యం కదా. ఇలా చూస్తుండగానే ముసలాళ్ళు అయిపోతున్నా కానీ, చూస్తుండగానే కాళ్ళు కదలవు, చేతులు కదలవు, నడుము వంగిపోతుంది, రేపో మాపో అన్నట్టు అయిపోతుంది. ఏం చేశా, నువ్వు కాలగతిలో ఎవడైనా సరే అక్కడ చేరిపోతారు కదా. ఈ చేరిపోయే లోపల కొవ్వొత్తి ఆరిపోయే లోపల మూడు మందికి వెలిగి వచ్చేదండి. అదొకటి చెత్త మనం చూడండి. మన పూజా విషయాలు చూస్తున్నప్పుడు మనం ధూపం పెడతాం కదా. ధూపం ఏం చేస్తుంది, అందరికీ సువాసన ఇస్తే తాను బూడిదైపోతుందండి. అందుకే ధూపం ఓ సాంబ్రాణి వెలిగిస్తే పూజ సగంలోనే మళ్ళీ ఇంకోటి వెలిగించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అయిపోయింది ధూపం. దీపం తాను వెలుగుతూ తను కాల్చేసుకుంటుంది, అందరికీ వెలుగునిస్తూ తాను కాలిపోతూ ఉంటుంది. ఇవి అంటే భగవత్ సంబంధమైన విషయాలు అట్లా ఉంటాయి. ఆ దీపం దైవానికి అర్పితమయ్యి తను తాను కాల్చేసుకుంటూ అందరికీ వెలిగిస్తుంటుంది. ఈ ధూపం అందరికీ సుగంధాలు పంచుతూ తాను అట్లా బూడిద చేసేసుకుంటుంది కదా. అలా నైవేద్యం తనకి తాను తినేది తెలియదు కదా, అది ఇంకోళ్ళ కోసం. అన్నిటికన్నా మించి కర్పూరం. ఇప్పుడు అగరత్తి అయితే బూడిద కనిపిస్తుంది, దీపం అయితే చివరికి మిగిలిపోయిన కొండే నల్లగా, ఎంత మొత్తం అంత మొత్తం ఎంత అయిపోయినది కొంచెం అది మిగిలి కనిపిస్తుంది. కర్పూరం హుష్కాక ఏం చేసింది? వాతావరణం అంతా కూడా అది వాసన చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. కర్పూరం యొక్క కాంతి ఆ చుట్టూ పరిసరాలన్నీ కూడా చాలా పవిత్రీకరణ చేస్తుంది. దాంట్లో నుంచి భగవత్ స్పర్శ మనకి అందరికీ అందేట్లుగా ఏర్పాటు చేస్తారు. అది అట్లా ముక్కులో ఆ నల్లగాలి పిలిస్తే మహాకార్బన్. అది కర్పూరంలోంచి పుట్టే అంత కార్బన్ ఇంక మిగతా వాటిలోంచి పుట్టదు, వెంటనే గుండె ఊపిరితిత్తుల్లో తేడా చూడండి దూరం నుంచి దాన్ని ఆస్వాదించి దాని యొక్క సువాసన వస్తుంది. అంతవరకు ఇట్లా దైవీపరమైన విషయాలు తమ తాము ఎలా సమర్పణ చేసుకున్నాయో ఆత్మసాధన మార్గం కూడా అదే. అంతేగాని లేకపోయినా కూడా కాలిపోతుంది, లేకపోయినా కాలిపోతుంది కదా. కాలం రూపంలో కాలిపోయేదే జీవితం. అంచేత అలా కాలిపోకుండా ఈ లోపల మన వల్ల ఈ విధమైనటువంటి అనుభూతి మనకి దివ్యమైనటువంటి విషయాల్లో ప్రవేశించడం వల్ల మనకి ఇప్పుడు కాలిపోవటం అనేది ఉండదు, వెలుగు కాలదు కదా. వెలుగు కాలేదే ఉండదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఆకాశం అయిపోయేదే ఉండదు. అగ్ని పంచభూతాల్లో అగ్ని అలా కాలుస్తూ ఉంటుంది, అని మసి చేసేస్తూ ఉంటుంది. ఆకాశం విట్రమాక్స్ లైట్ మీరు చూసే ఉంటారు మీ చిన్నతనంలో, వీళ్ళు ఎవరు కొత్త వాళ్ళు చూసినారు చిన్నవాడు. అలా పంప కొట్టి 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 మ్యాంటిల్ పెరిగిందనుకోండి, ఆ మ్యాంటిల్ కాంతి అలా ఉంటుంది చాలా. అది కాలిపోయి కాలిపోయిన వెలుగ్గా నువ్వు తయారైనంతవరకు సాధన సాగాలి. దానికి ఇవన్నీ మనకి సూత్రాలుగా ఇచ్చారు. మేము గుర్తుపెట్టి ఆచరించుకోవటమే, ఎవరు బలవంతం చేయట్లే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వారికి ఉండేటువంటి రుచి బట్టి వీటిని స్వీకరించి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇతరుల భక్తి సాధనా మార్గములను నిందింపక సహకరింపవరణం, ఇది ఒకటి. ఇది భగవద్గీతలో కూడా ఉంటుంది. ఏదో నీకు తోచినట్టుగా నువ్వు ఆరాధన చేస్తున్నావు, ఇంకోళ్ళు వాళ్ళకు తోచినట్టుగా ఆరాధన చేస్తుంటారు. ఏ ఎందుకు నువ్వు చేసినట్టు చేయాలి? ఇప్పుడు సిబీవీ అనకపోతే మునిగిపోతుందా? మిగతా వాళ్ళ మునిగిపోతా? ఇంకో సాయి అనకూడదా? మరొకటి అనకూడదా? రామ నామం చేయకూడదా? లేక కలిసంతారక నామం చేయకూడదా? శివనామం చేయకూడదా? శివ 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 అనరాధ అని ఒక పాట పాడాడు, రామ రామ అనరాధ అని ఒకటి పాడు. ఇప్పుడు ఏం చేస్తా, ఏదో ఒకటి పాడని, ఇది కాదు ఇది పాడు, అది కాదు అది పాడు, రెండు అగ్నితత్వమే కదా. అంచేత మార్గములను మనం తర్కించడం, దాని ఎందు వాగ్వివాదములు, వాటిని నిందించడం. మనకి మనకోటి ఇష్టం, మన ఇంటివాడికి ఇంకోటి ఇష్టంగా ఉంటుంది దైవారాధనలోనే కదా. సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోకో భిన్న రుచి అన్నారు. ఎవరి మార్గంలో వారు చేసుకోవటం ఆరాధన. కొంతమంది ఎలా కూర్చుని కళ్ళు మూసుకుంటే వాళ్ళు చాలా బాగుంటుంది, వాళ్ళకి ఇంకా ఆరాధన చేద్దాం అనిపించదు. ఓకే, మీతో వాళ్ళు మానిపించకూడదు, వాళ్ళకి అనిపించడం వాళ్ళు మానేస్తారు కదా. అందుకని తా చెడ్డ పోతే వనమలా జరిపిందని, నీ మార్గం వాడిది కాదు కాబట్టి వాడి మార్గాన్ని మనం తర్కిస్తూ విభేదిస్తూ దాన్ని నిందిస్తున్నాం అనుకోండి, దెబ్బతింటాం. ఎందుకంటే ఎవరైనా ఒకే తత్వమును చేరే ప్రయత్నంలో ఎవరెవరి సంస్కారములు బట్టి జీవముని జీవుడి యొక్క పరిణామం బట్టి వారు ఆ మార్గాల్లో పోతూ ఉంటారు. ఇతరుల మార్గాలను దూషించేటువంటి హక్కు ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. అందుచేత ఇతరుల భక్తి సాధనా మార్గములను నిందింపక సహకరింపవరు. అది ఓకే, నువ్వు ఇలా చేస్తున్నావాడు అలా చేసుకుంటాడు, లెటర్ సీ వాట్ యూ కెన్ ఇన్ విచ్ వే యూ కెన్ కోఆపరేట్ విత్. మనకి ఎంత వైవిధ్యం ఉందండి ఆరాధనలో, ఎంత వైవిధ్యం. ఏదైనా మాట ఇప్పటికీ ముందు సూత్రాలు పాటిస్తూ ఇలా ఆరాధన చేసుకుంటే వాడికి సద్గతి కలుగుతూనే ఉంటుంది. ఇదొకటి, ఇది చాలా ముఖ్యం. ఎవరిని మరి మార్గాన్ని మనం నిర్ణయించక్కడ, అల్లా కాదు యహోవా కాదు. ఎప్పుడు చూస్తుంటావు మనకు అవే వస్తుంటాయిగా, యహోవా నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడును అంటాడు. లేకపోతే యెహోవా నా కాపరి అంటాడు. ఏమిటి యెహోవా అంటే తెలిస్తే గొడవలేదు, అర్ధనారీశ్వరతత్వమే యెహోవా. వాళ్ళకి తెలియదు, వాడు రాసిన వాడికి తెలియదు, ఏంట్రా ఇదంటే వాళ్ళు చెప్పేస్తారు రాసలేదు. కానీ విధంగా యెహోవా మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు ఆటోలో వెనకాల. ఏమైంది నీకు తెలిస్తే అన్నీ ఒకటే అవుతాయి కదా. వల్ల అన్నా ఇంకోటన్నా మరొకటన్నా రాముడన్నా కృష్ణున్నా శివుడన్నా దేని ఉద్దేశించి అన్నావో అది ఒకటే. అంచేత అన్ని మార్గాలు అక్కడికి చేరుతాం కదా. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నాడు. అంటే కేశవుడు చేరుతంటే చూసారా అందరూ కూడా హిందువులు అయిపోరు అనుకోకండి. కేశవుడు అంటే ఎప్పుడూ ఊర్ధముఖమై ఉండేటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు. కేశవాయ స్వాహ అంటే ఇక్కడ ఉంటాడు. నారాయణాయ స్వాహ అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అది ఆయన నారాయణ ఉత్తరాయణం దక్షిణంగా తిరుగుతూ ఉంటాడు. మాధవాయ స్వాహ అంటే ఈ మొత్తం ధరించి ఎనిమిది ఆవరణలు ఈ జీవుణ్ణి ధరించినటువంటి వాడు మాధవ. తెలిస్తే గొడవలేదు అలా ఉంటుంది. అంచేత మరి ఎవరిది ఏది విష్ణు వైష్ణవమా శైవమా శాక్తేయమా సూర్యోపాసనమా గణపతి ఆరాధన ఏదైనా నీ మార్గంలో నువ్వు వెళ్ళు పక్కవాడిని నిందించక. అది మనకి 17వది. 18వది యోగము లోకక్షేమము కోరి వారి నిమిత్తముగా కల్పించుకును అక్కర్లేని పనులను మానవలను. ఇదోటి అందుకుగాను చేసే పనులు ఉంటాయి కదా. యోగం పైన ఏవేవో కార్యక్రమాలు పెట్టేసుకో. కార్యక్రమాలు ఎక్కువైపోతే యోగం తగ్గిపోతుంది. నార్మల్గా వాక్యం ఉంది, ఇన్ ది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ మాస్టరీ యూ టెన్ టు డై టు దట్ విచ్ యూ రెగ్యులర్లీ ప్రాక్టీస్. యూ ఆర్ డెడ్ టు దట్ విచ్ యూ రెగ్యులర్లీ ప్రాక్టీస్. అది నీకు యాంత్రికం అయిపోతుంది. ఎప్పుడు అదే చేస్తుంటే ఇప్పుడు గాయత్రి మంత్రం చదువుతామండి, అందులో ఏం తెలియలేదు. కానీ యాంత్రికం ఏం లేవు. అలా రాటం ఉడికినట్టు ఉడికేస్తాం మంత్రాన్ని. ఏమైంది మూలోకాలు వ్యాప్తి చెందినటువంటి వెలుగు ఏదైతే ఉందో అది నన్ను ఆవరించి కౌగులించుకుని నన్ను ఉద్ధరించమని కోరే మంత్రం. ఇంకా అంతకన్నా మంత్రం ఏముందండి. అందుకనే గాయత్రికైనా మంత్రం లేదన్నారు, గాయత్రికైనా దేవత లేదని అనే అన్నిటికంటే రాస్తా. ఎందుకని అన్ని మూలాన్ని ఉద్దేశించి చెప్పినవే కాబట్టి. అంటే ఇన్ని చేస్తూ ఉంటాం, దేంతోనూ మనకి సరిగ్గా అనుసంధానం కుదరలేదనుకోండి, ఉపయోగమే ఉంటుంది ఉండదు కదా. అంచేత మనకి చాలా కార్యక్రమాలు పెట్టుకుని ఎక్కడా మనకి లోపల వెలుగునేటువంటి దానితో అనుసంధానం చెందలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, ఊరికే కార్యక్రమాలు పెరిగిపోయినాయి తప్ప పరిణామం ఏం లేదు. స్వభావంలో మార్పు లేదు. అవే మాటలు, అవే చింతలు, అదే నాశనకమైన పని కదా, అదే లేటు కదా. దినచర్యలో కూడా ఏమాత్రం ఉదాహరణ కావడం. ఎంత ఋషులైనటువంటి వాళ్ళు పొద్దునే సూర్యోదయం కన్నా ముందే రెడీ అయిపోయి సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటారు. ఋషులు దేవతలు గంధర్వులు కిందరులు కెంపురుషులు అందరూ సూర్యోదయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎన్నాళ్ళు సాధన చేసినా పొద్దున్నే లేవాలంటే ఇబ్బందిగా ఉందనుకోండి. ఇంక ఎందుకంటే సాధన ఏం జరిగింది, ఏం జరిగింది, ఏదో చేస్తున్నా వాళ్ళకి ఫీలింగ్ గ్లామర్ తప్ప ఏం జరిగిందనేది ప్రస్తుతం ఉండదు, ఉండాలి కదా. అంచేత ఈ లోకక్షేమం అనేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఏది ఈ సంఘాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు ఏవో చాలా చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు. ముందు నిన్ను ఉద్ధరించుకుంటూ ఉంటే సంఘాన్ని ఉద్ధరించడానికి సృష్టికి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఉద్ధరించుకుంటే నువ్వు కూడా వారితో సహకరించచ్చు. అందుకని ప్రతివాడు నేను సంఘాన్ని ఉద్ధరిస్తాను బయలుదేరుతాడు. ఏం చేయడు, వాడిని ఉద్ధరించుకుంటాడు. ఆ పేరు చెప్పి సంఘం పేరు చెప్పి ఎంతోమంది నాయకులు వారిని వారు బాగా ఉద్ధరించేసుకున్నారు అంతే కదా. ఏది వీధి నాయకుడి దగ్గర నుంచి ప్రతివీధికి ఓ నాయకుడు వాడిని వాడు బాగు చేసుకుంటూ ఉంటాడు. సంఘం అంటాడు కదా. లేకపోతే పేటకు ఓ నాయకుడు, లేకపోతే ఊరికి ముగ్గురు నలుగురు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి. సంఘం పేరే చెప్తారు. అందరూ ప్రజల కోసం, ఎవడు మాట్లాడినా ప్రజల కోసం. ప్రజలు చూడపోతే అలాగే ఉండిపోయారు, వీళ్ళు చూడపోతే అలా. అందుకని మనం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఊరికే ఒళ్ళు గురుచుకుని చాలా చేస్తూ ఉంటాం. ఎవరి లోపల ఉన్నతి కలిగిందా? యువర్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ షుడ్ అప్లిఫ్ట్ యువర్ అవేర్నెస్. ఓల్డ్ సర్వీస్ చేసినా మనకి ఇంకా అలాగే ఉన్నాం అనుకోండి, ఏం జరిగింది? ఏదో గ్లామర్, అదో గ్లామర్, అదో గ్లామర్. సర్వీస్ ఈజ్ ఏ హ్యూజ్ గ్లామర్. అలాగే ఈ కార్యక్రమాలకి మాటిమాటికి రెగ్యులర్గా వచ్చేస్తూ కూర్చుంటాం, వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అన్నిటికీ వస్తాం అని ఏమైతే ఇక చాలా పెట్టేశాం కదా, రోజుకు రకంగా పెట్టేశాం. ఇన్నిటికీ వచ్చేస్తున్నాం, బాగుంది. ఒక్కసారి ఆగి నిలబడి స్టాప్ అండ్ లుక్ విథిన్, చూసి ఏరా ఏం జరిగిందిరా నీకు ఇన్నాళ్ళుగా వస్తున్నాం అంటే ప్రశ్నకి సమాధానం లోపల నుంచి రావాలి. ఈ విషయాలు నాకు ఇదివరకైనా తేలికైంది. అయితే అలా బడికెళ్ళి వచ్చేస్తూ ఎప్పుడూ అక్కడే ఉన్నాం అక్కడ ఆ క్లాస్లోనే, ఎందుకు బడికెళ్ళటం కదా. అందుచేత యోగం అని లోకక్షేమని వాటి కోసం కల్పించుకొని అక్కర్లేని పనులు చేయబోకండి చెప్తున్నారండి శరత్ కుమార్. ఇవన్నీ మనం చేస్తామని తెలుసు, అన్నీ అక్కర్లేని పనులే కదా. ఎంత తక్కువ మనం సపోర్ట్ చేస్తూ సేవ చేయగలిగితే అంత మంచిది. ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, సపోర్ట్ కోసమే సేవ, సేవ కోసం సపోర్ట్. అంటే అంత సపోర్టేగా ఈ పేపర్ల నిండా అవే ఉంటాయి. ఏ ఆ సేవ చేసే మన సేవ ఎవరికి తెలియట్లేదని మన పత్రికలు కూడా పెట్టుకుని అందరికీ చెప్పేసుకుంటూ ఉంటాం కదా. అంచేత ఇట్లా మనకి ఈ సేవా కార్యక్రమాలు వాటిలోంచి నీకు కలగవలసినటువంటి తేలికదనం ఇందులోంచి ఏమైనా బయటపడుతున్నావా? నీ కోరికల నుంచి, నీ మనోభావాల నుంచి ఉన్నతమైన భావాల్లోకి ప్రవేశిస్తున్నావా? క్లుప్తంగా చేసుకోని అక్కర్లేనివన్నీ ఎత్తుకుని ఏవేవో విరగబడి చేయొద్దు. అందుకని గురుగారి దగ్గరికి మా వాళ్ళు వెళ్ళే ఇవ్వడు, నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, బోర్డు ఎకరు చెప్పాడు. చెప్తే అంతా వినాలన్నాడు, అంత అక్కర్లేదు. చాలా ప్రశాంతంగా అంత అక్కర్లేదు, అది తగ్గించి కొంచెం లోపల మీ గురుగారు మీకు లోపల ఏదో చేసుకోమని చెప్పాడు కదా, అది పెంచండి. ఇది క్లుప్తంగా అవి పెంచేసి ఇదంతా డోలైపోయింది అనుకోండి కదా. ఒక్కొక్క ప్రతి గురువు లోపల చేసుకునే పని చెప్తాడు, అదే క్రియ. నువ్వు లోపల నిర్వర్తించుకోవాల్సినది, దానికి అనుపానంగా బయట కొన్ని కార్యక్రమాలు చేసుకో, దానం ధర్మం. అంతే తప్ప అందులో ఇమిడిపోయి ఇదే వదిలేసేవనుకో. నేను సర్వీస్లోనే నాకు ప్రేయర్కి టైం లేదంటే వేస్ట్. దానికి టైం ఉండాలి, దీనికి టైం ఉండాలి. చివరికి నీకు ఉదాహరణ, ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళందరూ ఉద్ధరింపబట్టాలా? ఇక్కడే ఈ రథమధులను కూర్చొని ఎదురకుండా సెయింట్ జోసెఫ్ నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి నర్సులను చూసి ఒకసారి నేను మాస్గారిని ప్రశ్న వేశాను రాత్రి 10 గంటకి. వాళ్ళు మీరు చాలా సేవ చేస్తారు కదా మాస్ గారు, వాళ్ళకి ఉద్ధరింపు కలుగుతుందంటే కలదు. జ్ఞానంతో కూడినటువంటి సర్వీస్ అయితేనే కలుగుతుంది, లేకపోతే కలగదు. అలా చేస్తూ ఉంటారు, అది అలవాటు అయిపోతుంది. అలవాటు ప్రకారం చేసేస్తుంటారు తప్ప వారిలో జ్ఞానం పెరిగి వారికి క్రైస్త యొక్క స్వరూప స్వభావాలు తెలిసి అవన్నీ జరగాలంటే వాళ్ళ ప్రార్థనల్లో జరుగుతుంది. సో ప్రార్థనలు తగ్గిపోయి సేవా కార్యక్రమాలు పెంచేసుకున్నారు. అందుచేత మహాత్ములు ఎలా నిర్వర్తించారో చూడాలి. ఏదో సేవ క్లుప్తం, దాని వెరీ పనికిరాదు దేనికి. అందుచేత యోగము లోకక్షేమము కోరి వారి నిమిత్తముగా కల్పించుకుని అక్కర లేని పనులను మానవలను అనేసరికి 18 సూత్రాలు అనేయండి. మనకి 8 గంటలు టైం అయింది కాబట్టి ఇంతటి దాపేద్దాం. చలి వేడిమి మున్నకు ద్వంద్వములను లెక్క చేయక సహింపవలను, అది పై క్లాస్లో చెప్పుకుందాం. బాగా మనం అంతకంతకి బానిసలు అయిపోతున్నాం కదా అని చెప్పి దాని విషయం 19వ అంశం అది తర్వాత చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. కో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.